ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्णाय वासुदेवाय। देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय। नमः पंकजमालिने। नमः पंकजनेत्राय। नमस्ते पंकजांग्रये। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरद्विषे नमः। वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे।
रीडिंग फ्रॉम भगवद गीता एज इट इज। भगवद गीता यथार्थम अध्याय 7 अध्याय पेरु भगवद विज्ञानमु श्लोकम 30।
सादि भूता आदि दैवं मां सादि यज्ञं च ये विदुः प्रयाना काले अपि च मां ते विदुः युक्तचेतसः। सादि भूतादि दैवं मां सादि भूतादि दैवं मां सादि यज्ञं च ये विदुः सादि यज्ञं च ये विदुः प्रयाणकाले अपि च मां प्रयाणकाले अपि च मां ते विदुर्युक्तचेतसः ते विदुर्युक्तचेतसः।
सादि भूता प्लीज रिपीट आफ्टर मी एंड द गवर्निंग प्रिंसिपल ऑफ द मटेरियल मैनिफेस्टेशन।
आदि दैवम गवर्निंग ऑल द डेमिगॉड्स माम मी सादि यज्ञम एंड गवर्निंग ऑल सैक्रिफाइसेस च ऑल्सो ये दोस हु विदुहु नो
prayana of death. Kale at the time. Api even. Cha and. Maam me. Te they. Viduhu no. Yutta chetasaha. Their minds engaged in me. Translation and purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Translation. Those in full consciousness of me, who know me as the Supreme Lord, to be the governing principle of the material manifestation of the demigods and of all the methods of sacrifice, can understand and know me, the Supreme Personality of Godhead, even at the time of death. Translation. Sorry, purport. Persons acting in Krishna consciousness are never deviated from the path of entirely understanding the Supreme Personality of Godhead. In the transcendental association of Krishna consciousness, one can understand how the Supreme Lord is the governing principle of the material manifestation and even of the demigods. Gradually, by such transcendental association, one becomes convinced of the Supreme Personality of Godhead, and at the same time, such a Krishna conscious person can never forget Krishna. Naturally, he is thus promoted to the planet of the Supreme Lord, Goloka Vrindavana. This seventh chapter particularly explains how one can become a fully Krishna conscious person. The beginning of Krishna consciousness is the association of persons who are Krishna conscious. Such association is spiritual and puts one directly in touch with the Supreme Lord, and by His grace one can understand Krishna to be the Supreme Personality of Godhead. At the same time, one can really understand the constitutional position of the living entity and how the living entity forgets Krishna and becomes entangled in material activities. By gradual development of Krishna consciousness in good association, the living entity can understand that due to forgetfulness of Krishna, he has become conditioned by the laws of material nature. He can also understand that this human form of life is an opportunity to regain Krishna consciousness and that it should be fully utilized to attain the causeless mercy of the Lord. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshurun Militam Yena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Mano Bhishtam Stapitam Yena Bhutale Swayam Rupakada Mahyam Dadati Swapadantikam Nama Om Vishnupadaya Krishna Prishtaya Bhutale Srimate Bhaktivedanta Swaminiti Namine Namaste Sarasvate Deve Gauravani Pracharine Nirvisesha Shunyavadi Paschatya Desatarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadara Sri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna. ఈరోజు మనము 7వ అధ్యాయం సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదుహు ప్రయాణ కాలే అపి చ మాం తే విదుర్యుక్త చేత సహ అనేటువంటి 7వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. ఈ యొక్క శ్లోకంలో కృష్ణుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవరు నన్ని మృత్యు సమయంలో ఎవరు వాస్తవంగా నన్ను గుర్తుపెట్టుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఈ యొక్క శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఈ యొక్క భగవద్ విజ్ఞానం అనేటువంటి అధ్యాయం ఏదైతే ఉందో, ఇంతకు ముందుగా చెప్పినటువంటి రీతిలోనే కృష్ణుడు చాలా రకాలుగా ఈ జీవుల్ని ఏదో విధంగా వాళ్ళ యొక్క జీవితాలలో భగవంతుని గుర్తు చేసుకునే విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వివిధమైనటువంటి వస్తువుల్ని చూడడం ద్వారా ఎలా మనం కృష్ణుని గుర్తు తెచ్చుకొని కృష్ణుని వీక్షించవచ్చు, కృష్ణుని దర్శించవచ్చు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో తెలియజేశాడు. చివరికి ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడు తేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వ మోహ విర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ప్రభుపాద గారు ఈ భాష్యంలో ఏం రాస్తున్నారంటే, మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో మనం పరిపూర్ణత సాధించాలి అనంటే దృఢవ్రత. దృఢవ్రత అంటే పట్టుదలం కలిగి ఉండడం. మన యొక్క భగవంతుని యొక్క పాద పద్మాలను చేరుకునేంత వరకు మన యొక్క పట్టుదలను వదిలిపెట్టకూడదు. బయట భౌతికమైనటువంటి వ్యక్తులు ఒక సాధారణమైనటువంటి ఒక ఇంద్రియ భోగం కోసము, వాళ్ళ భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించడానికి, లేకపోతే వాళ్ళ భార్యను మెప్పించడానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దృఢ వ్రతాలు చేస్తున్నారు, వాళ్ళు వ్రతాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున లేచి రాత్రి వరకు శ్రమించి కష్టపడడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. వాళ్ళు దృఢవ్రతాన్ని తీసుకుంటారు. దేనికోసం తీసుకుంటున్నారు? వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం కోసం వాళ్ళు దృఢవ్రతాన్ని తీసుకుంటున్నారు. అయితే మనము కృష్ణ చైతన్యం అభ్యాసం చేస్తున్నటువంటి భక్తులుగా మనందరం కూడా దృఢవ్రతాన్ని కలిగి ఉండాలి. దేంట్లో నేను కృష్ణు యొక్క పాద పద్మాల్ని చేరుకోవాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క సక్సెస్, విజయం ఎక్కడ మనకు పరీక్షించబడుతుందంటే మన యొక్క మృత్యు సమయంలో కృష్ణుని గుర్తు పెట్టుకొని ఉండాలి. అంతే నారాయణ స్మృతి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తియుక్త సేవల యొక్క అన్నిటి యొక్క ముఖ్యమైనటువంటి గమ్యం ఏమిటంటే మనము మరణ సమయంలో మనం కృష్ణుని గుర్తు పెట్టుకోవాలి. దానికోసమే మనం చేస్తున్నటువంటి ఇంత ప్రయత్నం అంతా కూడా దీని కేంద్రీకరించి మనం చేస్తున్నాం. సో కృష్ణుడు ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఈ రకంగా ఏ ఒక్క భక్తుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా నా యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భౌతికమైనటువంటి సృష్టి అంతా నడుస్తుందనేసి, సెకండ్ వచ్చి నేనే ఈ దేవతలను అందరినీ కూడా నియంత్రించేటువంటి వాణ్ణి నేనే, వాళ్ళ యొక్క అధిపతిని నేనే, మూడవది అన్ని యజ్ఞాలకు నేను దాని యొక్క ఆకుతిని తీసుకోవాల్సినటువంటి వ్యక్తిని నేనే, ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ రకంగా దేవాది దేవుడు నేనే అని ఎవరు అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళు కృష్ణుణ్ణి మరణ సమయంలో గుర్తు పెట్టుకోగలుగుతారనేసి కృష్ణుడు యొక్క శ్లోకంలో చెప్తున్నాడు. సో ఫోర్ థింగ్స్ కృష్ణుడు చెప్తున్నాడు. ఏమి? ఈ భౌతిక సృష్టి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునా నేన కౌంతయ్య జగద్ విపరివర్తతే. ఈ భౌతికమైనటువంటి ప్రకృతి, ఈ భౌతికమైనటువంటి సృష్టి అంతా కూడా నా యొక్క ఆధ్వర్యంలో జరుగుతాంది అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ కృష్ణుడు చెప్తున్నటువంటిది. సెకండ్ థింగ్ ఏమంటున్నాడంటే, సకల దేవతలకు కూడా అధిపతిని నేనే. నేనే అంటే నేను కాదు, కృష్ణుడు. సకల దేవతలకు కూడా, అందుకే కృష్ణుని మనం ఏమంటాము, దేవాది దేవుడు అంటాం. అందరూ కూడా దేవుళ్లే. అయితే అందరూ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా దేవుడు ఎవరంటే దేవాది దేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. అందరు దేవతలకి అందరికీ కూడా నేనే దేవుణ్ణి, నేనే దేవాది దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్ను మరణ సమయంలో నన్ను గుర్తు పెట్టుకోగలుగుతారు. ఇది కృష్ణుడు ఇచ్చేటువంటి రెండవ సూత్రం. మూడవది ఏం చెప్తున్నాడు, అన్ని యజ్ఞాలకు నేనే భోక్తని. ఏ యజ్ఞం చేసినా, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్సి కౌంతయ్య తత్కురుషువ మదర్పణం. నువ్వు ఏ పని చేసినా, ఏ ఆహారం తిన్నా కానీ, ఏ కార్యాన్ని నిర్వర్తించినా కానీ అది నువ్వు నాకు సమర్పించు అంటున్నాడు కృష్ణుడు. నా యొక్క సంతృప్తి అర్థం వస్తున్నటువంటి ఫలితానంతా నా కోసం చెయ్యి, నా యొక్క ప్రీత్యర్థం కోసం చెయ్యి అని చెప్తున్నాడు. సో ఇది ఈ కృష్ణుడు ఇచ్చేటువంటి మూడవ సూత్రం. నాలుగవది కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నేనే దేవాది దేవుణ్ణి, నేనే ఈ మొత్తం సకల లోకాలకు, మూడు లోకాలకు అధిపతిని, నేనే దేవాది దేవుణ్ణి అనేటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఈ నాలుగు సూత్రాలు ఎవరైతే పూర్తిగా ఈ నాలుగు విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నోళ్ళు వాళ్ళు మరణ సమయంలో నన్ను గుర్తు పెట్టుకోగలుగుతారు. ఇటువంటి ఈ నాలుగు విషయాలతో సంపూర్ణ చైతన్యం ఇక్కడ కృష్ణుడు ఏంటంటే, దోస్ ఇన్ ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ మీ. ఫుల్ కాన్షియస్నెస్ ఆఫ్ మీ అంటే ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే పూర్ణ చైతన్యాన్ని కలిగి ఉన్నారో వాళ్ళు నన్ను మరణించేటువంటి సమయంలో నన్ను గుర్తు పెట్టుకోగలుగుతారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో కృష్ణుని గుర్తు పెట్టుకోవడం అంటే అది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. బయట వాళ్ళు ఎందుకు వాళ్ళు కృష్ణుని గుర్తు పెట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే కర్మలు, వాళ్ళు చేస్తున్నటువంటి పాప కర్మలు, ఆ కర్మలన్నీ కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క రుచిని ఆస్వాదించడానికి, వాళ్ళు కృష్ణ భక్తి లోపలకు ప్రవేశించడానికి వాళ్లకు అది అవకాశం కలిగించట్లే. మనం ఎందుకు కృష్ణుని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము? బయట వాళ్ళంటే వాళ్ళు కృష్ణ చైతన్యంలో లేక భక్తుల యొక్క సాంగత్యంలో లేకుండా ఉండడం వల్ల, వాళ్ళ పవిత్ర భక్తుడి యొక్క సాంగత్యం వాళ్ళు దొరకకుండా ఉండడం వల్ల వాళ్ళు కృష్ణుని గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. మనం ఎందుకు కృష్ణుని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము? ఎందుకు? అపరాధాలు. మనం అపరాధాలు చేస్తూ ఉంటే ఏమైపోతాము? కృష్ణుని స్మరించలేము. స్మరించడానికి అవకాశం రాదు. భక్తుడికి పెద్ద శాపం ఏమిటంటే, భక్తుడికి శాపం వచ్చేసి ఏదో కృష్ణ చైతన్యంలోంచి బయటికి వెళ్లిపోవడం మాత్రమే శాపం కాదు, భక్తుడికి నిజమైనటువంటి శాపం ఏమిటంటే కృష్ణ చైతన్యంలో ఉంటూ కృష్ణుని స్మరించుకోకుండా ఉన్నట్లయితే అదే పెద్ద శాపం. వి కెనాట్ రిమెంబర్ కృష్ణ. మనం చూడొచ్చు మనము ఎన్ని అపరాధాలు చేస్తున్నాం అనేటువంటిది మన యొక్క జప సమయంలో మనం తెలిసిపోతుంది. మనం జపం చేసేటప్పుడు నిజంగా మనము భక్తులకి అపరాధం చేయకుండా ఉన్నట్లయితే మనము ఆ కృష్ణ నామాన్ని చక్కగా వినగలుగుతాం. మనము ఆ యొక్క కృష్ణ నామం అనేది మన యొక్క హృదయం లోపలికి వెళ్లి మన యొక్క హృదయంలో మార్పును తీసుకొని వస్తుంది. హృదయంలో ఆ చర్నింగ్ జరుగుతుంది, హృదయంలో ఏమవుతుంది, ఉన్నటువంటి కల్మషాలన్నీ బయట పోతాయి. మనము హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపం చేసేటప్పుడు కూడా కృష్ణుని గుర్తుపెట్టుకోలేకపోతున్నామంటే అంతకంతకు మనము అపరాధాలు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చూసినట్లయితే అందుకనే ఈ యొక్క శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో కపిల దేవుడిని దేవహూతి ఏమని ప్రశ్నిస్తానంటే ఆమె వేసినటువంటి చాలా ప్రశ్నలు వేసింది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనులు వాళ్ళ యొక్క మనస్తత్వాలు తగిన రీతిలో దేవహూతి తన యొక్క బిడ్డ తన యొక్క కుమారుడు పుత్రుడైనటువంటి కపిల భగవానుడికి చాలా ప్రశ్నలు వేసింది. దాంట్లో వేసినటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే ఫస్ట్ ప్రశ్న దేవహూతి ఏమడుగుతానంటే మనకు తెలిసినటువంటిదే కర్దమముని దేవహూతి వారి ఇరువరి యొక్క సాంగత్యం వల్ల కపిలుడు జన్మ తీసుకున్నాడు. అయితే బ్రహ్మదేవుడు కర్దమమునికి దేవహూతికి జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి కపిల దేవుడు జన్మ తీసుకోక ముందే కర్దమమునికి దేవహూతికి వారి ఇరువరి మధ్య ముందర బ్రహ్మ వాళ్ళకు ప్రత్యక్షమయ్యి మీకు కలగబోయేటువంటి సంతానము ఆయన స్వయంగా దేవాది దేవుడే అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కర్దమమునికి దేవహూతికి తెలియజేస్తాడు. సో వెంటనే ఎప్పుడైతే కపిలుడు ఆయన జన్మ తీసుకొని ఆయన కొద్దిగా పెద్ద అయిన తర్వాత కర్దమముని ఏం చేస్తాడు, ఆయన వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించేస్తాడు. సో దేవహూతికి తెలుసు నా యొక్క కుమారుడు అతను సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన స్వయంగా దేవాది దేవుడే, ఆయన కపిల భగవానుడుగా అవతరించాడనేసి ఆమె మొట్టమొదటి చాలా ప్రశ్నలు వేస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనులకు సంబంధించి. దాంట్లో వేసినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే ఒక శ్లోకంలో ఐ ఆమ్ వెరీ సిక్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ కాజ్డ్ బై మెటీరియల్ సెన్సెస్, నేను పూర్తిగా అనారోగ్య పాలైపోయినాను, ఎందుకు, నా యొక్క ఇంద్రియాల యొక్క అలజడ చేత, నా యొక్క ఇంద్రియాల యొక్క ప్రేరేపణ చేత నేను పూర్తిగా అనారోగ్య పరిస్థితిలో పడిపోయినాను అనేసి ఆమె ప్రశ్నించి ఆ రకంగా ఇంకా తర్వాత ఏం చెప్తానంటే ఈ రకంగా ఈ యొక్క ఇంద్రియాల యొక్క ప్రేరేపణకు నేను పూర్తిగా లోబడిపోయి ఈ యొక్క గాఢాంధకారమైనటువంటి అంధకూపం అనేటువంటి బావిలో నేను పడిపోయినాను. సో నాకు ఇటువంటి పరిస్థితి నుంచి నాకు బయటపడడానికి మార్గం ఏదైనా ఉందా అని ఈ యొక్క దేవహూతి కపిల దేవుని అడుగుతోంది. సో మామూలుగా ఏమిటంటే ప్రభుపాద వారు ఆ భాష్యంలో ఏమని రాస్తున్నారంటే ఎంతవరకైతే ఈ మనుజుడు ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా పూర్తిగా అసౌకర్యమైనటువంటి పరిస్థితులతో నిండి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా ఉన్నంత వరకు తన యొక్క జీవితం అంతా వృధా అయిపోయింది. శ్రమ ఏవహి కేవలం. మొట్టమొదట మానవ జన్మగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచము పూర్తిగా అసౌకర్యమైనటువంటి ప్రతికూల్యమైనటువంటి వాతావరణంతో నిండి ఉంది అనేటువంటి ఆ మొట్టమొదటి విషయాన్ని గుర్తించాలి. అది గుర్తించినప్పుడే అతని యొక్క నిజమైనటువంటి మానవ జన్మకు అతను విలువ తీసుకొని వచ్చుకుంటున్నాడు, లేకపోతే తన యొక్క జీవితం అంతా స్పాయిల్డ్, అంటే అంతా కూడా జీవితం అంతా కూడా వ్యర్థం అయిపోయింది. సో ప్రభుపాద వారు ఆ భాష్యంలో రాస్తున్నారు. సో దాని తర్వాత ఈ రకంగా ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలు మనకు కలిగించేటువంటి అనారోగ్యం ఏమిటి, మనందరికీ కూడా భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, మనం అనుకుంటాము నేను ఎంతో చాలా బాగున్నాననేసి, వాస్తవానికి మన యొక్క పరిస్థితి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరి యొక్క పరిస్థితి కూడా ప్రభుపాద వారిని ఒక డిసైపుల్ అడుగుతారు, హౌ ఆర్ యూ అని అడుగుతారు. హౌ ఆర్ యూ అంటే ఎలా ఉన్నారు అని ప్రభుపాద దానికి శిష్యుడు సమాధానం ఇస్తారు, ప్రభుపాద ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే ప్రభుపాద. ప్రభుపాద అంటారు యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ ఓకే అంటారు. బికాస్ ఎందుకంటే అతను ఆ శారీరక భావనలో ఉన్నాడు, ఇంకా నేను శరీరం కాదు నేను ఆత్మని అనేటువంటి ఆ స్థాయిని అతను గుర్తించలేదు. పూర్తిగా ఇంకా తనకు తాను ఆ శరీరంతో ఆ ఇంద్రియాలతో ఆ మనస్సుతో తనకు తాను గుర్తించుకుంటున్నాడు. కాబట్టి ఎంతవరకు అయితే ఒక వ్యక్తి ఈ స్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తిని ఏమని సంబోధిస్తున్నారంటే శాస్త్రాల్లో అతను పూర్తిగా తన యొక్క జీవితంలో పూర్తిగా సర్వశుభాలను కోల్పోయినటువంటి వ్యక్తి. సో అందుకనే మనకు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలు చెప్తున్నాయి, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్న మనము సర్పాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాం. ఎవరైనా కానీ పాముని మెడలో వేసుకొని మంచి విషపూరితమైనటువంటి నాగుపాము ఆ పాముని గాన మెడలో తగిలించుకొని ఎవరైనా ఆనందంగా బ్రతకగలుగుతారా? అది విశ్వపూరితమైనటువంటి కొర్రల్లో అంతా బాగా విశ్వపూరితమైనటువంటి విషం ఉంది పామది. అలా మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, మనకు కళ్ళున్నాయి, చెవు, ముక్కు, నోరు, స్పర్శ. ఈ ఐదు ఇంద్రియాలు మనకు శిక్షణ లేనటువంటి, అదే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు కదా, అన్బ్రైడల్డ్ సెన్సెస్. అన్బ్రైడల్డ్ సెన్సెస్ అంటే ఈ యొక్క గుర్రాలకు చూసినట్లయితే గుర్రాలని దాన్ని చక్కగా దాని అదుపులో ఉంచడానికి ఏం చేస్తారంటే ఆ గుర్రాలకి దానికి ముక్కుతాడు కడతారు, దానికి ఒక చిన్న ఒక కవచం లాగా ముక్కుకు కడతారనమాట. అప్పుడు దాని ద్వారా ఏం చేస్తారంటే దాన్ని నియంత్రిస్తారు. అట్లా అది నియంత్రణలో ఉన్నటువంటి అశ్వం గుర్రం అది. మన యొక్క ఇంద్రియాలు ఇప్పుడేమో ఎలా ఉన్నాయంటే అదుపు లేనటువంటి ఇంద్రియాలు, దానికి ఒక హద్దు లేదు. అవి ఎట్టెట్టు పరిగెడుతున్నాయో అట్టట్టు మనం పరిగెడుతూ ఉన్నాం. మనం పురంజనుడి యొక్క చరిత్ర చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో పురంజనుడి యొక్క చరిత్ర ఈ యొక్క నారద ముని చాలా చక్కగా వివరిస్తారు. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ భాగంలో పురంజనుడి యొక్క చరిత్ర చూసినట్లయితే పురంజనుడు ఆయన పూర్తిగా ఎప్పుడు ఈ యొక్క ఇంద్రియాల యొక్క భోగానికి పూర్తిగా లోబడినటువంటి వ్యక్తి. ఎప్పుడు తన యొక్క ఇంద్రియాలని శరీరాన్ని ఎట్లా నేను సుఖవంతంగా చూసుకోవాలి, ఇంద్రియాలను ఎట్లా భోగించాలి అనే ఇదే రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పురంజన. అతని యొక్క చరిత్ర గురించి నారదముని వివరిస్తున్నాడు. పురంజనుడు ఒకరోజు ఏమవుతుందంటే ఆయన హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక దక్షిణ హిమాలయానికి దక్షిణ వైపు ఉన్నటువంటి ప్రాంతంలో ఏం చేస్తుంటాడంటే ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయన పంచాల అనేటువంటి రాజ్యం, ఆ యొక్క రాజ్యం యొక్క రాజు పురంజనుడు. ఆయన ఒక గొప్ప రాజు. ఆయన ఏం చేస్తాడంటే అట్లా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీ అక్కడ వస్తుంది. ఒక అందమైనటువంటి స్త్రీ, ఎంతో సౌందర్యవంతమైనటువంటి స్త్రీ, ఎంతో అద్భుతమైనటువంటి కళ్ళు, ఎంతో అద్భుతమైనటువంటి ముక్కు, ఆ యొక్క శరీర రూపురేఖలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఒక స్త్రీకి ఎలా ఉండాలో అలా ఉందన్నమాట. ఆమెతో పాటు ఎంతమంది ఉన్నారంటే ఆమెకు 10 మంది సేవకురాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది సేవకురాలకి ఒక్కొక్కరికి 10-20 మంది భార్యలు అనమాట. అట్లా ఎన్నో వందల కొలాది స్త్రీలందరూ కూడా వెంట వస్తున్నారు. ఈమె మధ్యలో వస్తుంది, ఆయనకు 10 మంది సేవకులు, ఆయన వెంట ఎంతో మంది సేవకురాళ్ళందరూ వెళ్తూ ఉన్నారన్నమాట. వీళ్ళకు రక్షణ ఇవ్వడానికి పంచ శిరస్సులు ఉన్నటువంటి సర్పాలు, 5 తలల పాము వీళ్ళందరినీ సంరక్షిస్తుంది. వీళ్ళు ఏమి చేయకుండా వీళ్ళు అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ యొక్క హిమాలయ ప్రాంతంలో దక్షిణ ప్రాంతం వైపు వెంటనే పురంజనుడు ఆకర్షితుడవుతాడు. ఆకర్షితుడైపోయి పూర్తిగా, ఇంకా ఒక వ్యక్తి పూర్తిగా మోహగ్రస్త స్థితిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడో అప్పుడు పురంజనుడు అలాగా మాట్లాడతాడు. ఏం చెప్తాడు, నీ యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత ఏ ఒక్క నిజమైనటువంటి మొగోడైనా మిమ్మల్ని భోగించాలా అని అనుకుంటే అతను నిజంగా మొగోడు కాదంటాడు. సో ఈ రకంగా ఆయన ఏం చేస్తాడంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీ పురుషుల మధ్య సంవాదన ఏదైతే మనం చూస్తున్నామో, ఎందుకు శ్రీమద్ భాగవతంలో ఇట్లాంటి ఒక కథ, ఇట్లాంటి ఒక చరిత్రలు కూడా అన్ని ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేది ఇది అమల పురాణం. దాంట్లో ఎటువంటి మలం లేదు, ఎటువంటిది లేదనమాట, చెడు విషయాలు ఏం చెప్పి. బట్ ఎందుకు శ్రీమద్ భాగవతంలో ఎందుకు అలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగిందంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం తప్పుదారి పట్టినటువంటి జనులకందరికీ కూడా మంచి మార్గనిర్దేశకత్వం ఇవ్వడానికి శ్రీమద్ భాగవతం ఉద్దేశించింది. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనుల యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఇవన్నీ కూడా సుఖదేవ గోస్వామికి తెలుసు. రాబో కలియుగ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి జనులు ఏ రకంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నిటినీ సంపూర్ణంగా సుఖదేవ గోస్వామి, ఆయన భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన త్రికాలజ్ఞ భగవంతుడిలాగే భగవద్భక్తులు కూడా త్రికాల జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్లకు పాస్ట్ ఏం జరిగింది, భవిష్యత్ ఏం జరిగింది ప్రతిదీ కూడా వాళ్ళకి తెలుసుంది. కాబట్టి శుకదేవ గోస్వామి ఏం చేస్తున్నాడు, ఈ పురంజనుడు యొక్క చరిత్రను వివరిస్తున్నాడు. ఆ రకంగా ఆమె కూడా వెంటనే, ఆమె పేరు పురంజని, ఆమె పురంజనుడికి మళ్ళా ఆమె ఆశ్రయించి, ఆమె ఆ ఇతను ఎంతో ఈ యొక్క కామపూరితమైనటువంటి ఎమోషనల్ టాక్స్ అన్నమాట. ఎమోషనల్ టాక్స్ అంటే పూర్తిగా భావానికి లోనైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు, పురంజనుడు. ఆమె ఏం చేస్తుంది, ఆమె కూడా అట్లే మాట్లాడుతుంది. ఆమె కూడా ఆమె ఇతని యొక్క సౌందర్యాన్ని చూసి పూర్తిగా మీ యొక్క సాంగత్యం నాకు కావాలి అని ఈ విధంగా మాట్లాడుతుంది. చివరికి ఏమైపోయింది, వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళ యొక్క ఏకైక వీళ్ళ యొక్క గమ్యం ఏమిటంటే, ఏ రకంగా ఈ యొక్క శారీరక సుఖాల్ని ఎంత వీలవుతే అంత అనుభవించాలి. ఆ యొక్క వర్ణన వస్తూ ఉంటే దాంట్లో పురంజనుడు పురంజని వాళ్ళ భార్య ఏం తెలుసా చెప్తున్నారు, ఆ యొక్క భావాల్లో వస్తుంది. ఏం చెప్తున్నారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సాధులు మునులు వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఆస్వాదించకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తున్నారు చూడండి, వీళ్ళు ఎంత దీంట్లో ఉన్నటువంటి రుచిని ఆస్వాదించలేకపోతున్నారు అనేసి పురంజనుడు పురంజని దాంట్లో వివరిస్తున్నారు. వాళ్ళు అంత పూర్తిగా కామం చేత పూర్తిగా ప్రేరేపితం అయిపోయినారు. ఎప్పుడు కామ జీవితమే, వాళ్ళకి ఇంకేమీ లేదన్నమాట. ఇట్లే వెళుతూ ఉంటుంది. ఆయనకి ఎంతమంది పుత్రులు వస్తారు, 1100 మంది పుత్రులు, 110 మంది కుమార్తెలు. ఇంతమంది సంతానాన్ని కంటారు. ఇది చరిత్రలో జరిగినటువంటిది, ఇదేదో కట్టుకథలో ఎవరో తయారు చేసినటువంటివి కాదు, చరిత్రలో జరిగినటువంటివి. ఇంతమంది సంతానాన్ని కలిగిన తర్వాత చివరికి ఏమవుతుంది, ఈ యొక్క చండవేగ అనేటువంటి గంధర్వుడు, ఆయన దగ్గర 360 మంది ఈ యొక్క మంచి సైనికులు ఉంటారు, మంచి గంధర్వ సైనికులు ఉంటారు. వాళ్ళేం చేస్తారు, ఈ యొక్క కాలకన్య మళ్ళీ అదే రకంగా ఈ చండవేగ అనేటువంటి గంధర్వ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరువురు మళ్ళీ చండవేగ అనేటువంటి గంధర్వ దగ్గర ఉన్నటువంటి 360 మంది ఈ యొక్క గంధర్వ సైనికులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వీళ్ళు ఈ పంచాల అనేటువంటి రాజ్యాన్ని దండయాత్ర చేస్తారు. దండయాత్ర చేస్తే ఏమవుతుంది, వీళ్ళ దగ్గర ఒక పంచి అందరినీ కోలిపోతారు, పూర్తిగా కోలిపోతారు. అయితే ఈ పంచ 5 తలలున్నటువంటి పాము ఒకటి ఉంది, అది పూర్తిగా రక్షిస్తుంది ఆ రాజ్యాన్ని. దాన్ని కూడా చివరి ఓడిచ్చేస్తారు. ఓడిచ్చేసి ఇతని పరిస్థితి ఎలా అయిపోతుందంటే పూర్తిగా అన్నింటినీ కోల్పోతూ ఉంటాడు. అయితే స్టిల్ అతని యొక్క జీవితంలో పూర్తిగా అతను భాగవతంలో ఎంత బాగా చక్కగా వివరించిందంటే, పురంజనుడి యొక్క జీవితం ఏమిటంటే, ఆమె ఏది చూస్తే అతని ఇది ఇతను కూడా అదే చూస్తాడు, ఆమె దేని చూసి నవ్వితే ఇతను అదే చూసి నవ్వుతాడు, ఆమె దేని ఏదైనా చూసి బాధపడితే ఇతను బాధపడతాడు, ఆమె ఆనందిస్తే ఈమె ఆనందపడతాడు, ఆమె ఏదైనా పుచ్చగిస్తే ఈయన పుచ్చగిస్తాడు. అట్లా పూర్తిగా ఆమె కళ్ళు ఎట్లు పోతుంటే అట్లా ఆయన పూర్తిగా తన యొక్క భార్య యొక్క ఆనందంలో నిమగ్నమైనాడు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పురంజనుడు చివరికి ఏమవుతుంది, అతనికి మరణం సంభవిస్తుంది. మరణం సంభవించిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరెవరు ఏ సమయాల్లో నన్ను మరణించేటువంటి సమయంలో ఎటువంటి చైతన్యాన్ని కలిగి ఉంటారో దాని ప్రకారం వాళ్ళకి నెక్స్ట్ జన్మ ఉంటుందని చెప్తున్నాడు. ఈ పురంజనుడికి ఏమైపోయింది, తర్వాత జన్మలో అతను స్త్రీ యొక్క జన్మను పొందాల్సి వచ్చింది. ఎందుకంటే తన యొక్క భార్య పట్ల అంత తీవ్రమైనటువంటి బంధనం కలిగి ఉన్నాడు కాబట్టి. సో అందుకనే ఇక్కడ మనం ఈ యొక్క శ్లోకంలో చూసినట్లయితే ఈ దృఢవ్రత అనేటువంటి పదం ఎందుకు, ఇదే ప్రభుపాద వారు భాషలో వివరిస్తున్నారు. ఈ దృఢవ్రత అనేటువంటి పదమే ఈ యొక్క 7వ అధ్యాయానికి ఉన్నటువంటి సారాంశం అని చెప్తున్నారు. మనం దృఢవ్రతాన్ని కలిగి ఉండాలి. మనము భక్తియుక్త రూపగోస్వామి చెప్తున్నటువంటి విధంగా కూడా ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగో సతావృత్తి షడ్బీర్ భక్తి ప్రసిద్ధ్యతి. మనం ఖచ్చితంగా ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, మన నిశ్చయాన్ని కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. నిశ్చయం సహనం ఇది రెండే మన యొక్క కృష్ణ చైతన్యంలో మన విజయం సాధించడానికి గల సూత్రం అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ పూర్తిగా ఈ రోగగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఇక్కడ మనం దేవహూతిని చూసినట్లయితే ఆమె పూర్తిగా ఎంతో ఒక మంచి వివేకం కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఆమె కపిలముని ఏమని ప్రార్థిస్తుంది, పూర్తిగా నేను ఈ యొక్క ఇంద్రియాల చేత ప్రేరేపింపబడి నేను పూర్తిగా ఈ యొక్క అనారోగ్య పరిస్థితిలో పడిపోయినాను, దయచేసి నన్ను రక్షించండి అని కపిల దేవుడికి ప్రార్థిస్తుంది. సో అందుకని ప్రభుపాద గారు ఆ పర్పస్ లో ఏం రాస్తారంటే, ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని గుర్తించడమే నిజమైనటువంటి వివేకంతో కూడుకున్నటువంటి జీవితం అని చెప్తారు. ఇప్పుడు ఎంతమంది వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క ఇంద్రియాల చేత పూర్తిగా ప్రేరేపితమైపోయి ఇంద్రియాలు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని గుర్తించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము ఇంత అనారోగ్య పరిస్థితిలో ఉన్నామా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. ఎవరైనా అనారోగ్యంగా ఉండి ఆనందంగా ఉండగలుగుతారా? అనారోగ్యంగా ఉండి ఆనందంగా ఉండడానికి ఆస్కారం లేదు. అనారోగ్యంగా ఉన్నాడంటే పూర్తిగా అతను దుఃఖపూర్వితమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడని. ఎవరైనా ఆరోగ్యవంతంగా ఉంటేనే అతను ఆనందంగా ఉండగలుగుతాడు. అట్లా ఇక్కడ దేవహూతి ఏమని ప్రార్థిస్తుందంటే, నేను పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క ఇంద్రియాల యొక్క ప్రేరేపణ చేత పూర్తిగా అనారోగ్య పరిస్థితికి గురి అయినాను, దయచేసి నన్ను ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితికి నన్ను తీసుకొనిరా అనేసి కపిల దేవుడు ప్రార్థిస్తుంది. సో అందుకనే ఇక్కడ తర్వాత దేవహూతి ఏమని ప్రార్థిస్తుందంటే, ఈ యొక్క అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడాలంటే దానికి ఏకైక ఆశ్రయం మీరే. ఎందుకంటే దేవహూతికి తెలుసు, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మీకు పుట్టబోయేటువంటి సంతానం ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆమెకు తెలుసు ఈయన స్వయంగా దేవుడు. దానికి నేను ఇటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడాలంటే దానికి కేవలం ఆశ్రయం మీరే అంటుంది. దాంతోపాటు ఏం చెప్తుందంటే, మీరే నా యొక్క నేత్రాలని చెప్తుంది. మీరే నా యొక్క నేత్రాలంటే దేవహూతి దాని యొక్క అర్థము, నీ యొక్క ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా శాస్త్ర చక్షుల్ని కలిగి ఉండడమే నా యొక్క నిజమైనటువంటి నేత్రాలు అని అంటుంది. మనము ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో అన్ని మనము మన యొక్క కళ్ళంతా కూడా పూర్తిగా మోహంతో ఉన్నాయి కాబట్టి మనం యథార్థంగా చూడలేకపోతున్నాం. ఉదాహరణకు పవిత్ర భక్తుల్ని ప్రభుపాద వారు అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి, పెద్ద పెద్ద స్కై స్క్రాపర్ బిల్డింగ్ చూసి, అక్కడ జనులందరూ జీవిస్తూ ఉంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటే ప్రభుపాద అక్కడ పోయి అయ్యో ఇది ఏం జీవితమో అని ప్రభుపాద ఆ రకంగా ఏమి వాళ్ళని అక్కడేమి భ్రాంతి గాల ప్రభుపాద గారు. వాళ్ళు ప్రభుపాద వారు అక్కడికి వెళ్ళి ఆయన నిజమైనటువంటి శాస్త్ర చక్షుల్ని కలిగి ఉన్నారు కాబట్టి, శాస్త్ర జ్ఞానాన్ని కలిగి ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీరందరూ కూడా ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఎంత అనారోగ్యంలో ఉన్నారు. వీళ్ళు ఈ శారీరక అనేటువంటి భావనలో ఈ యొక్క ఇంద్రియాలని ఈ యొక్క శరీరాన్ని భోగిస్తూ ఎంత ఆందోళనకు గురి అవుతున్నారనేసి ప్రభుపాద వాళ్ళని ఆ శాస్త్ర చక్షుల్లో చూశారు. సో ఈ శాస్త్ర చక్షులు ఎలా వస్తాయంటే, మనము కృష్ణుడి యొక్క సూచనలు పాటించడం ద్వారా మనం ప్రతిదీ కూడా శాస్త్ర చక్షుతో చూడగలుగుతాం. మనం శాస్త్ర చక్షులతో చూసినప్పుడే మనము ఈ అనారోగ్య పరిస్థితి నుంచి మనము యథావిధిగా చూడడం. ఇప్పుడు మనము శాస్త్ర చక్షుల్ని కలిగి లేమనుకోండి, ఉదాహరణకు మనం ఎవరైనా ఒక స్త్రీని కానీ పురుషుడు స్త్రీని కానీ స్త్రీ పురుషుల్ని చూసినప్పుడు, మన శాస్త్ర చక్షులు కలిగినప్పుడు మనకేం అర్థమవుతుంది, ఆ శరీరం అంతా కేవలము, అదంతా కూడా ఒక రక్తము, మలము, మూత్రాలు, ఖండ, అదంతా చర్మంతో కూడుకున్నటువంటిది, అదంతా కూడా చర్మ సౌందర్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం శాస్త్ర చక్షులతో చూసినప్పుడు అది కూడా ఒక ఆత్మ, అది కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి ఆత్మ అని మన ఆత్మస్థాయిలో దర్శించేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మన శాస్త్ర చక్షులు కలిగిలేమనుకోండి, శారీరక భావనలో ఉంటాము, శారీరకంగా చూస్తాము, శరీరం యొక్క అందానికి సౌందర్యానికి మనం వ్యామోహితం అవుతాము, ఇంకా పూర్తిగా ఈ భవ సంసార సాగరంలో మన యొక్క జీవితం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ దేవహూతి ఏమని ప్రార్థిస్తుందంటే కపిల దేవుడికి, మీరే మీ యొక్క నేత్రాలే నా యొక్క దర్శనం అని ప్రార్థిస్తుంది. అంటే శాస్త్ర చక్షుల్ని కలిగి ఉండాలి. ఆ శాస్త్ర చక్షులు ఎలా వస్తాయి అంటే, మనము గురువు యొక్క సూచనలు పాటించినప్పుడు మనకు శాస్త్ర చక్షులు అనేటువంటిది వస్తాయి. మనము శాస్త్రాలని అధ్యయనం చేయడము, భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఇవన్నీ మనము అధ్యయనం చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా మనము శాస్త్ర దృష్ట్యా మనం చూడొచ్చు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యాం జగత్తేన తక్తేన భూంజిత మాగృత కస్య స్విద్ధనం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చర అచర మొత్తం మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ అన్ని కూడా భగవంతుని నుంచి వచ్చినటువంటిదే. ఏది కూడా భగవంతుణ్ణి వదిలిపెట్టి స్వాతంత్రంగా ఏది ఈ భౌతిక ప్రపంచంలో లేదు, అన్ని కూడా భగవంతుని యొక్క శక్తి. ఈ అధ్యాయంలో మనం చూస్తే కృష్ణుడు మన సూర్యుడి గురించి చెప్తున్నాడు, చంద్రుడి గురించి చెప్తున్నాడు, ఈ యొక్క భూమి యొక్క సుగంధం గురించి చెప్తున్నాడు. అదే రకంగా రకరకాల నేను అందరూ బలల్లో అంత కూడా బలిష్టశాలి, నేనే సౌందర్యవంతుల్లోనే నేనే సౌందర్యవంతుణ్ణి అని కృష్ణుడు చాలా చెప్తున్నాడు. ఈ రకంగా మన శాస్త్ర చక్షుల్ని పెంచుకొని సర్వదా మనం కృష్ణుని దర్శించేటువంటి అవకాశము మనకు అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ శాస్త్ర చక్షుల్ని పెంపొందించుకోవడం ద్వారా మనం ప్రతిదీ శాస్త్ర రీత్యా చూడగలుగుతాం. మనమందరం కూడా ఎంతో భాగ్యవంతులం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలున్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తారు, మీరు ఏదన్నా చేయండి, ఏ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు, మీరు మీకు మోక్షం కావాలంటే మీరు జస్ట్ నా దగ్గరకు వచ్చి నా కొద్దిగా ధనాన్ని సమర్పించి ఈ రకంగా చేసినట్లయితే మీకు మోక్షం వచ్చేస్తుంది అంటారు. అయితే ప్రభుపాద వారు చూడొచ్చు, ఏదైనా మనము ఒక విలువైనటువంటి విషయాన్ని కొనాలంటే, ఉదాహరణకు మనం ఒక వజ్రాన్ని కొనాలనుకోండి, వజ్రాన్ని కొనాలంటే మనం ప్లాస్టిక్ ఐటెం కొనేంత డబ్బులు తీసుకుని పోతే మనం వజ్రాన్ని కొనలేం. వజ్రాన్ని కొనాలి అంటే వజ్రానికి తగినటువంటి రీతిలో మనం ధనాన్ని తీసుకుని వెళ్ళాలి. అట్లా మనం చీప్ థింగ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం బేరమాడతాం అంగట్లపై. మనకు అన్ని కూడా చీప్ గా దొరకాలి, చాలా సులువుగా దొరకాలని మనము అంగడికి వెళ్లి మనం చీప్ గా ఉన్నాయని కొనుక్కునేస్తే ఏమైపోతుంది, దాంట్లో నాణ్యత ఉండదు, నాణ్యమైనటువంటి వస్తువుని మనం పొందలేము. అదే రకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఏమిటంటే, మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ నియమాలు ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా కానీ ఏ సాధు అయినా వచ్చి మీరు ఏ నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఏమి పాటించాల్సినటువంటి అవసరం లేదు, కేవలం మీరు నాకు డబ్బులు ఇచ్చి ఇంత ధనాన్ని చెల్లించి ఈ పాద పూజ అవి ఇవి చేసుకుంటే లేకపోతే నా దగ్గర దీక్ష తీసుకుంటే చాలు మీకు మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. సో ఆ రకంగా చేయడం వల్ల చీప్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రకంగా చీప్ గా పొందితే ఏమవుతుంది, ఈరోజు తెల్లవారుజామున రూపేష్ ప్రభు చెప్పిన విధంగా కుంభమేళాలో ఆ పాము ఏ రకంగా అయితే వేల కొలాది చీమలన్నీ కూడా ఎర్ర చీమలన్నీ కూడా పాము యొక్క శరీరాన్ని తినేస్తుందో ఆ రకంగా వాళ్ళ గత్యంతరము రాబో కాలంలో భవిష్యత్తులో వాళ్ళ గత్యంతరం ఆ రకంగా అవుతుంది. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి. ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువు మనం కొనాలి అంటే దానికి తగినటువంటి శ్రమ మనము పెట్టాలి, శ్రమించాలి, దానికి విలువైనటువంటి డబ్బును మనం చెల్లించాలి. సో అందుకనే ప్రభుపాద వారు ఇస్కాన్లో కూడా ఈ నాలుగు నియమాలు, మనము ఇక్కడ ఇస్కాన్లో మనం చెల్లించాల్సినటువంటి ధనం ఏమిటంటే ఈ యొక్క మాంసభక్షణ, జూదము, మద్యం, వ్యభిచారం, ఈ నాలుగు మనం నిషేధించాలి పూర్తిగా. దాంతోపాటు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రభుపాద వారు చెప్పారు ఈ యొక్క భక్తియుక్త సేవను పొందడానికి మనము ఇస్కాన్లో చెల్లించాల్సినటువంటి ధనమేమి, మనము ఈ యొక్క నాలుగు నియమాలను పాటించాలి, మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపింపజేయాలి. ఇదే మనం ఇక్కడ చెల్లించేటువంటి ధనం. బయట వాళ్ళలాగా ఏదో ధనాన్ని చెల్లించి మనము ఏదో ఇక్కడ దీక్షలు పొంది మోక్షం పొందుతా అంటే అట్లాంటి చీప్ సిస్టమ్స్ అన్ని కూడా ప్రభుపాద వారు ఇస్కాన్లో పెట్టలేదన్నమాట. మనం ఎంతో భాగ్యవంతులం ఇట్లాంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రభుపాద లాంటి ఒక శుద్ధ భక్తుల యొక్క సాంగత్యము మనకు, ఇది దొరకడమే మన యొక్క జీవితంలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి విషయం. దాంతోపాటుగా ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందంటే భక్తుల యొక్క సాంగత్యంలోనే ప్రారంభమవుతుంది. భక్తుల యొక్క సాంగత్యంలోనే ఎటువంటి వాడైనా కానీ, ఎటువంటి నీచాది నీచ స్థితిలో ఉన్నా కానీ అతను భక్తుల యొక్క సాంగత్యంలో ఏ రకంగా అతను పరివర్తన చెందగలుగుతాడనే దానికి ప్రభుపాద వారి యొక్క జీవిత చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దానికి మనం ఒక రీసెంట్ గా మన పెద్ద ప్రభు కూడా క్లాసుల్లో చాలా సార్లు చెప్పినటువంటి ఉదాహరణ ఇది. ఒకసారి ఒక మంచి దొంగతనం చేసేటువంటి ఒక పెద్ద ఖైదీ అన్నమాట అతను, చాలా తప్పు చేశాడు. పోలీసులందరూ కూడా అతన్ని ఎంతగానో తీవ్రంగా అతన్ని ఎట్లో ఒకటి పట్టుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతను అన్ని రకాలైనటువంటి దొంగతనం చేయడము, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి విరుద్ధంగా నేరాలు చేయడము, ఎన్నో తప్పుడు చర్యలు చేస్తూ ఆ రకంగా పోలీస్ సిబ్బందికి అతను ఖచ్చితంగా పట్టుబడాలి. అట్లాంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, అతను పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉంటే వెనకాల పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అతను వెంటాడుతున్నారు. వెంటాడుతుంటే ఇంతలో అక్కడ ఒక భక్తుల యొక్క సాంగత్యంలో ఎలా మార్పు జరుగుతుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అతను ఆ సమయంలో ఆ యొక్క ప్రదేశంలో ఏమవుతుంది, ఒక హరినామ సంకీర్తన జరుగుతోంది. భక్తులందరూ కూడా హరినామ సంకీర్తన చేస్తూ పోతున్నారు. ఇతను ఏం చేశాడు, ఆ హరినామ సంకీర్తన బృందంలో చేరిపోయినాడు. వాళ్ళకి తెలియదు, ఆ పోలీస్ సిబ్బంది దాన్ని గుర్తించలేదు. ఇతను యథావిధిగా భక్తుల సాంగత్యంలో హరినామ సంకీర్తనలో యథేచ్ఛగా తప్పించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో హరినామ సంకీర్తన బృందంలో చేరాడు. పోయిన తర్వాత ఇంకా యథావిధిగా గుడికి వెళ్ళిపోయినారు. గుడికి వెళ్ళిపోతే అతను గుండు కొట్టేశారు. గుండు కొట్టేసి అక్కడ హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి భక్తుల సాంగత్యంలో కృష్ణ ప్రసాదం స్వీకరించడము. అతను ఎంత ఘోరాది ఘోరమైనటువంటి పనులు చేశారంటే అంత ఘోరాది ఘోరమైన పనులు. చాలా పెద్ద తప్పు నేరం చేసినటువంటి వ్యక్తి అనమాట. పోలీసులందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ అతని గురి పెట్టి ఉన్నారు, ఎక్కడ వీడు దొరుకుతాడా అని. ఒక సంవత్సరం గడిచిపోయింది, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు గుర్తించలేకపోయినారు. ఎందుకంటే ఇతను అంత ముఖార విందంతా మారిపోయింది. ఇంతకుముందంటే జుట్టు ఉంది, ఇప్పుడు జుట్టు అంతా ఏం లేదు, మొత్తం గుడ్డు కొట్టేశాడు, ఇప్పుడు మొత్తం మంచి వైష్ణవ దుస్తుల్ని ధరించాడు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ఆ యొక్క పోలీసు సిబ్బందికి ఈ యొక్క వాళ్ళకు వార్త ఏమందిందంటే, ఆ యొక్క నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో అతను ఈ యొక్క ఇస్కాన్ హరే కృష్ణ మందిరంలో ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు వెంటనే ఆ పోలీస్ సిబ్బంది మన యొక్క ఇస్కాన్ మన యొక్క భక్తుల దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుని వెళ్తారు. అప్పటికి అక్కడ ఉన్నటువంటి మందిర అధ్యక్షుడు చెప్తాడు, మేబీ అతను నేరస్తుడు అయి ఉండొచ్చు, అతను ఎన్నో తప్పులు చేస్తుండొచ్చు, ఇప్పుడు చాలా మంచి వ్యక్తి అయినాడు, ఇప్పుడు చాలా హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాడు, భక్తుల సాంగత్యంలో ఉన్నాడు, ప్రసాదం స్వీకరిస్తున్నాడు, ఇప్పుడు ఎంత మారిపోయినాడంటే ఆ పోలీస్ సిబ్బంది అప్పుడు నమ్మలేదు. నమ్మకుండా ఆ భక్తుని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఇతను ఈ యొక్క ఒక సంవత్సరం రోజుల పాటు ఇతను భక్తుల సాంగత్యంలో ఉండి ఈ భాగవత్ కథను వినడము, కృష్ణ ప్రసాదం స్వీకరించడం, హరినామ సంకీర్తన, దీంట్లో ఎంతో మార్పు వచ్చేసింది. ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, ఇక్కడ కారాగారానికి వెళ్ళిన తర్వాత కూడా అతనితోటి ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ చైతన్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళందరి యొక్క హృదయాలు మార్పు చేయడానికి మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి, ఇతనికి ఉన్నటువంటి సభ్యత, ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరంతా చూసి వాళ్లే మళ్ళా తీసుకుని వచ్చి మన యొక్క ఇస్కాన్ మందిరంలో వదిలిపెట్టేస్తారు. సో అట్లా ఇలాంటి ఉదాహరణలు ఇది మన యొక్క ఇస్కాన్ చరిత్రలో అనంతంగా ఉన్నాయి. ఎంతెంతో మంది భక్తులు వాళ్ళు ఎటువంటి వాతావరణంలో వచ్చి వాళ్ళు ఇట్లా ఈ యొక్క ఉద్యమంలో శ్రీ ప్రభుపాద వారి యొక్క సాంగత్యం వల్ల, భక్తుల యొక్క సాంగత్యం వల్ల ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడొచ్చు. మనం అనుకోకూడదు ఏదో నారదముని లాంటోలే అప్పుడు మృగారి లాంటి మాంస భక్షకుల్ని నరమాంస తినేటువంటి వాళ్ళని అప్పుడు మాత్రమే మార్చారు, లేకపోతే 500 సంవత్సరాల క్రితం జగయమదయాలు లాంటోల్ని మార్చారు, ఇప్పుడు ఎవరిని మార్చలేదు అని మనం అనుకోకూడదు. ఇప్పుడు మన కళ్ళ ముందర మన ప్రత్యక్షంగా అందరికన్నా ఉదాహరణలు, మన జీవితాలే ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు. మన ఈ యొక్క ఇస్కాన్ మందిరానికి మన రాకముందు, ఈ యొక్క ఇస్కాన్ని మనం పరిచయం కాకముందు మన యొక్క జీవితం ఎలా ఉన్నది, మన యొక్క మార్పు, మన యొక్క అలవాట్లు, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఎలా ఉన్నాయి. ప్రభుపాద యొక్క సాంగత్యం వల్ల కనీసం మనము ఈరోజు మనము పూర్తిగా రోగగ్రస్తమైనటువంటి స్థితిలో నుంచి బయటపడకపోయినా కానీ కనీసం మనం రోగముందని గుర్తించాం. నేను ఇంత ఒక ప్రభు ఒక క్లాస్లో చెప్తున్నారు, మన ఇస్కాన్ లో ఎంతకెంతకు ఎదిగే కొద్దీ అంతకంతకు నేను ఎంత దిగజారినటువంటి వాడిని అనేటువంటి భావన కలుగుతుందంట. మన కనీసం గుర్తించేటువంటి స్థాయికన్నా మనం వచ్చాం. బయట వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు కనీసంగా నేను ఈ యొక్క రోగగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నానే అనేటువంటి గుర్తించలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు లేరు. సో మనము ఆ రకంగా తీసుకుంటే మనకి ఇంత మంచి ఉద్యమం దొరకడము, ప్రభుపాద లాంటి ప్రభుపాద వారి శిష్యులు లాంటి ఒక మంచి సాంగత్యం దొరకడము, ఈ రీతిలో తీసుకుంటే మనము చాలా అదృష్టవంతులం. అందుకనే ఇక్కడ ప్రభుపాద వారికి మనకు మన యొక్క కృతజ్ఞతను మనం ఎలా తెలియజేస్తామంటే, మనము ఆయన ఇచ్చినటువంటి సూచనలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించడము, కనీసం మన ప్రయత్నం మన యొక్క స్థాయిలో మనం పవిత్రంగా అన్నింటినీ కూడా 100% పాటించకపోయినా మన యొక్క నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క కృపని మనకు భగవంతుని యొక్క కృపను ఆకర్షిస్తుంది. మన నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రయత్నం నిజంగా మనము యయదామ ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, మన నిజంగా కృష్ణుడు కావాలి, నిజంగా నేను భక్తితో సేవ చేయాలి, నిజంగా నేను గురువు యొక్క ఆజ్ఞలు నేను పాటించాలి, ఖచ్చితంగా నేను ప్రభుపాద యొక్క పరిపూర్ణమైనటువంటి అనుచరుడు కావాలి అనేటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా దాన్ని తగిన విధంగా యయదామ ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. సో ఇది మన చేతుల్లో ఉంది, మనం ఏమి కావాలి అనేటువంటిది మన చేతుల్లో ఉంది. నాకు కొద్దిగా భక్తి కావాలి, కొద్దిగా ఇంద్రియ భోగం కావాలి, లేకపోతే నాకు కొద్దిగా పేరు కావాలి, కొద్దిగా భక్తి కావాలి. మనము ఏ రకంగా దానికి మనము మన యొక్క భావన, అందుకనే భక్తుడి యొక్క పురోగతి దేని మీద ఆధారపడి ఉందంటే మనం ఏ ఒక భావనతో మనం భక్తియుక్త సేవను కొనసాగిస్తున్నాము అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మనం నిజంగా కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం మనం చేస్తున్నామా, పవిత్ర భక్తుల్ని మనము వాళ్ళని సంతృప్తి పరచడానికి మనం భక్తియుక్త సేవ చేస్తున్నామా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కోరికలకి మనము లోబడిపోయి మనము మనం సేవ చేస్తున్నామా అనేటువంటిది గుర్తించాలి. మన ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రలో చూస్తే ఆయన కేవలము ఒక రాజ్యం కావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన భక్తితో సేవ చేయడం వల్ల ఆయన ఎంత కష్టపడ్డాడు. 36,000 సంవత్సరాలు భగవంతుని దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే 36,000 సంవత్సరాలు ఆయన ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాల్సి వచ్చింది. ఆచార్యులు శాస్త్రాలు వివరిస్తున్నాయి, ఆ 36,000 సంవత్సరాలు కూడా ధ్రువ మహారాజు ప్రతిరోజు రాత్రి ఆయన నిద్రించే ముందు ఆయన ఏడ్చేవాడంట, ప్రతిరోజు ఏడ్చేవాడంట. ఎందుకంటే నేను భగవంతుడు నాకు లభ్యమైనాడు, అయితే నేను ఒక తుచ్చమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఒక రాజ్యం కోసం భగవంతుని కోసం ఇంత తపస్సు చేశానే అని, ఒక భౌతికమైనటువంటి ప్రేరేపణ కోసం నేను భక్తిత్వ సేవ చేశాననేసి ధ్రువ మహారాజు 36,000 సంవత్సరాలు ప్రతిరోజు రాత్రి ఆయన కంట్లో నుంచి అసూరుధారలు ప్రవహించేటువంట, ఇన్ని రోజులు నేను లేకపోయింటే నేను భగవంతుని యొక్క సాంగత్య నేను పొందేటది. భగవంతుడు స్వయంగా ధ్రువలోకాన్ని ఇచ్చాడు, ఆ ధ్రువలోకం వైకుంఠ లోకం సమం, అటువంటి లోకాన్ని ప్రసాదించినప్పటికీ కూడా ధ్రువ మహారాజు యొక్క భావన ఎలా ఉంది. సో ధ్రువ మహారాజ్ పాస్ టైం నుంచి మనము అర్థం చేసుకోవాల్సింది, మన ఏదన్నా భగవంతుని భగవంతుడి యొక్క పవిత్ర భక్తుల్ని సంతృప్తి పరచాలి అనేటువంటి ఆ భావన కన్నా కానీ ఇంకా వేరే ఏ భావన కలిగి ఉన్నా కానీ మనం డేంజర్ జోన్లో ఉన్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడు మన యొక్క ఆయన భావగ్రాహి జనార్దన, మన హృదయంలో ఏ మోటివ్తో ఏ భావంతో మనం భక్తితో సేవ చేస్తున్నాం. అందుకనే మనము ప్రభుపాద వారు అందుకనే ఒక పర్పట్లో ఏం రాస్తారంటే భక్తిత్వ సేవ అని అంటే ఏం లేదు, కేవలము ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో మన యొక్క ఏకైక అభిలాష ఏమి ఉండాలంటే కృష్ణుని సంతృప్తి పరచాలి అనేటువంటి అభిలాష ఉండాలంతే. ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో కృష్ణుని సంతృప్తి పరచాలి అనేటువంటి భావన మనం కలిగి ఉండాలి, అంతేగాని ఇంకా వేరే ఏ రకమైనటువంటి అపేక్ష మనం కలిగి ఉండకూడదు. కలిగి ఉన్నట్లయితే మనం ఎంతకెంతకి ఇంకా భౌతికమైనటువంటి ప్రేరేపణలతో కోరికలతో మనం భక్తితో సేవ చేస్తుంటే మళ్ళా మనకు ఈ యొక్క భగవంతుని చేరుకోవడం అనేటువంటి మార్గం కొద్ది దూరం అవుతూ ఉంటుంది. అందుకని మనము ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ యొక్క జీవిత చరిత్రలన్నింటినీ కూడా మనం ఉదాహరణగా పెట్టుకోవాలి. రూపగోస్వామి, షడ్గోస్వాములు కావచ్చు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ కావచ్చు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవిత ఉదాహరణల ద్వారా మనకు చూపించారు. ప్రత్యక్షంగా ప్రభుపాద్ మనకు చూపించారు. ప్రభుపాద్ తన యొక్క సొంత జీవిత చరిత్రలో ఏ రకంగా ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని కృష్ణ చైతన్యాన్ని కేంద్రీకరంగా పెట్టుకుని తన యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలి. ప్రభుపాద్ వారు ఎన్ని చేస్తున్నా కానీ 1922 సంవత్సరం నుంచి 1965 సంవత్సరం వరకు ప్రభుపాద్ వారు ఇంకా తన యొక్క గురువు యొక్క ఆజ్ఞ నెరవేర్చలేదు. ఇంకా జై శ్రీ శ్రీ రాధా గోవింద శ్రీసఖీ వృందకి, గిరిరాజ్ మహారాజ్కి, లక్ష్మీ నరసింహస్వామికి, చైతన్య చంద్రకి, శ్రీల ప్రభుపాద్కి తాయి గోరు ప్రేమినంది. ప్రభుపాద్ వారికి ఆ యొక్క కోరిక నెరవేర్చడానికి ఆల్మోస్ట్ 1922 నుంచి 1965 ఇయర్స్ వరకు ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ పట్టింది. అయినా ప్రభుపాద్ వారు వదిలిపెట్టలేదు. ఎన్ని చేస్తున్నా కానీ మనసులో ఎప్పుడు నా యొక్క గురువు యొక్క ఆజ్ఞను నేను ఏ రకంగా నేను నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. సో అదే రకంగా మనం కూడా భక్తిత్వ సేవలో గురువు యొక్క ఆజ్ఞ ఏమి, గురువు యొక్క కోరిక ఏమి, గురువు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, ఆయనను ఏ రకంగా మనం సంతృప్తి పరచాలి. మన ఎన్నో కార్యాలు నిమగ్నమై ఉండొచ్చు, మన యొక్క ఏకైక అభిలాష అదే అయి ఉండాలి. అప్పుడే మనము నిజమైనటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే మళ్ళా అటు ఇటు మనం వెళ్ళిపోయి మళ్ళా ఈ యొక్క వజ్రాన్ని కోల్పోయేటువంటి అవకాశం మనకుంది. ఈ యొక్క భక్తిత్వ సేవ అనేటువంటిది ఇది ఒక గొప్ప వజ్రం. ఇది ప్రభుపాద్ వారు మనకు ఎలాంటి ఒక వజ్రం ఇచ్చారంటే, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం ఒక పక్క పెట్టినా కానీ ఈ యొక్క భక్తిత్వ సేవ అనేటువంటి వజ్రం ఏదైతే ఉందో దానికి సమం కాదు. ఈ యొక్క భక్తియుక్త సేవ ఏదైతే మనం పొంది ఉన్నామో, శుద్ధ భక్తుడు ప్రభుపాద లాంటి శుద్ధ భక్తులు మనకిచ్చినటువంటి ఈ భక్తియుక్త సేవ, ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఒక పక్క పెట్టినా గానీ ఈ యొక్క భక్తియుక్త సేవ అనేటువంటి వజ్రం దానికి సమం కాదు. సో అట్లాంటి ఒక విలువైనటువంటి వజ్రాన్ని మనకు ప్రభుపాద వారు ఇచ్చారు. ఒక విలువైనటువంటి విషయాన్ని మనం పొందాలంటే దానికి మనము విలువైనటువంటి త్యాగాన్ని కూడా మనం ఒకటి చేయాలి. దాంట్లో ముఖ్యంగా ప్రభుపాద వారు ఇచ్చినటువంటిది ఈ నాలుగు నియమాలు పాటించడము, పదహారు మాలలు జపం చేయడము, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండడము, అపరాధాలు చేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. భక్తియుక్త సేవలో ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కొన్నిసార్లు భక్తియుక్త సేవలో ఇవి చిన్న చిన్న విషయాలు కదా, ఇవన్నీ ఏముందిలే, ఏముందని మనం కొన్ని తేలిగ తీసుకుని వస్తాం. ఒకసారి ఉత్తమ శ్లోక ప్రభు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మన భక్తియుక్త సేవలో చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఎట్లా మన భక్తిని నాశనం చేస్తుందనేసి ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక ఊరి యొక్క ఒడ్డు ప్రాంతంలో, అట్లంటే ఒక దేశం యొక్క బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్లో ఏం చేస్తారంటే సరిహద్దుల్లో ఈ సైనికులు ఉంటారు కొంతమంది. ఎవరన్నా దండయాత్ర చేస్తున్నారనుకోండి, దూర ప్రాంతంలో నుంచి దండయాత్రకు వస్తున్నారంటే ఈ సైనికుడు ఏం చేస్తారంటే వెళ్లి రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి, అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఫిర్యాదు చేస్తాడు ఈ మాదిరి దండయాత్ర చేయడానికి వీళ్ళు వస్తున్నారు అనేసి. సో దాంతో ఏం చేస్తారు, ఈ రాజు మొత్తం సేనాధిపతులతో, మొత్తం అశ్వాలతో, గజ అన్ని సైన్య ఈ యొక్క సేన బృందంతో మొత్తం సిద్ధమవుతాడు. అయితే ఏమైందంటే ఈ యొక్క ఈ సైనికుడు ఎవరైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుడు, అతను గుర్రంలో వెళ్లాలన్నమాట, అశ్వంలో వెళ్ళాలి. వెళ్లేటప్పుడు ఏమైందంటే ఆ అశ్వానికి ఉన్నటువంటి గిట్ట, మామూలుగా ఏమంటే ఈ యొక్క ఎద్దులకు గాని అశ్వాలకు గాని కింద గిట్టలు కడతారు ఇనపతో. ఇనపతో ఏం చేస్తారంటే అవి బాగా త్వరితగతిని ముందుకు వెళ్ళడానికి దానికి ఏం చేస్తారంటే ఆ గిట్టలు కడతారు, చీలలు కొడతారు దానికి. అయితే ఈయనేం చేశాడంటే ఈయనకు వార్త అందింది, ఈ మరి ఒక రాజు దండయాత్ర చేయడానికి ఈ రాజ్యం లోపలికి వస్తున్నాడని. ఇతను ఏం చేశాడు, ఆ గిట్టలు ఒక అతని దగ్గర ఒక అశ్వం ఒకటి ఉంది, ఆ అశ్వానికి ఒక కాలుకు ఉన్నటువంటి గిట్టకు ఉన్నటువంటి మేక్ ఏదైతే ఉందో అది కొద్దిగా లూజ్ గా ఉంటుంది అన్నమాట. లూజ్ గా ఉందంటే కదులుతూ ఉంది. ఇతనేమనుకున్నాడు, ఆ చిన్న మేక కొద్దిగా లూజ్ అయింది, అది కొద్దిగా కదులుతూ ఉంది అన్నమాట. ఇతనేం ఏముందిలే అని, అది చిన్న విషయమే, ఏముందిలే అని నిర్లక్ష్యం చేశాడు. ఏమైంది, ఇతను ఆ రాజు దగ్గరికి వెళ్లే లోపల మార్గ మధ్యంలోనే ఏమైపోయింది, ఆ ఇనప గిట్ట అనేది ఇతను ఆ మేకుని సరిగా వేయలేదు కాబట్టి, లూజ్ గా ఉంది కాబట్టి అది ఊడిపోయింది. ఊడిపోవడంతో ఏమైపోయింది, ఇంకా అశ్వము నేరుగా పోలేదు, ఇంకా కుంటుతూ పోతానమాట. ఎందుకంటే ఒక గిట్టలో ఆ ఇనప గిట్ట లేదు, ఇది మెల్లగా ఇంకా కుంటుతూ పోతే ఖచ్చితంగా మెల్లగిపోతుంది. మెల్లగా పోయే కొద్దీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఫిర్యాదు చేసే లోపలే ఈ సైనికులు వీళ్ళంతా వచ్చేసి దాడి చేసి, వేరే రాజు వచ్చి దాడి చేసి మొత్తము దేశాన్ని ఆక్రమించేశాడు. ఇప్పుడు దీనికి అన్నిటికీ కారణం ఏమి, ఒక చిన్న మేకుని అతను నిర్లక్ష్యపరచడం ద్వారా మొత్తం రాజ్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అట్లా మనం భక్తియుక్త సేవలో ఏముందిలే, చిన్న చిన్న విషయాలు ఏముందిలే, మనం దానికి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకునేస్తాం. ఏముందిలే, అతనేం భక్తుడు, నేను అపరాధం చేస్తే ఏం కాదు, చిన్న చిన్న విషయాలు. బట్ ఇలాంటి చిన్న చిన్న విషయాలే అది మన భక్తియుక్త సేవను పూర్తిగా నాశనం చేసేటువంటి అవకాశం ఉంది. అదంతా ఒకరోజు పెరిగిపోయి ఒకరోజు పెద్ద దెబ్బ కొట్టచ్చు, అది మనకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ప్రభుపాద వారి యొక్క జీవిత చరిత్ర చూస్తే ప్రతి విషయం కూడా ప్రభుపాద వారు ఎంతో జాగ్రత్త వహించారు. అది డబ్బుల విషయం కావచ్చు, భక్తులతో వ్యవహరించడం కావచ్చు, ప్రచారం చేసేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే తోటి భక్తుల్ని చూసుకునేటువంటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త వహించి చేయాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా చేసేస్తే బయట అంటే ఏం లే, బయట కర్మ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, లోపల ఏమవుతా ఉంటాయి, అపరాధాలు పెరిగిపోతూ ఉంటాయి. అపరాధాలు పెరిగిపోతుంటే మనం కృష్ణుని స్మరించలేము, కృష్ణుడి చాలా దూరం అయిపోతాడు మనకి. సో అందుకని మనము చాలా కేర్ఫుల్గా మనము ఉన్నతంగా ఉన్నటువంటి భక్తుల యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడము, అదే సమయంలో ప్రభుపాద యొక్క సూచనలు తీసుకొని ప్రభుపాద యొక్క పుస్తకాలు చదువుతూ చక్కటి మనం భక్తియుక్త సేవను అభ్యాసం చేసినట్లయితే ఈ జన్మలోనే మనం వెళ్ళిపోవచ్చు. లేకపోతే మనం భక్తియుక్త సేవ మన యొక్క మానసిక స్థాయిలో, లేకపోతే మన ఇష్టానుసారం మనం భక్తియుక్త సేవ చేసినట్లయితే మనం భగవద్ధం వెళ్తామనేటువంటి గ్యారంటీ లేదు. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి శ్రీల ప్రభుపాద్ కి తాయిగోర్ ప్రేమ.